ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्तुत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोकी भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्ण। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందం మూడవ భాగం అధ్యాయం 48 అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయుట. ఈ అధ్యాయంలో 31వ శ్లోకం నుండి 36వ శ్లోకం వరకు మనం చర్చిస్తాం. 36వ శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తి అవుతుంది. ఇందులో 32వ శ్లోకానికి మాత్రమే భాష్యం ఉంటుంది. చెప్పండి. స భవాన్ సుహృదాం వై నః శ్రేయాన్ శ్రేయశ్చికీర్షయా జిజ్ఞాసార్థం పాండవానాం గచ్ఛస్వ తం గజాహ్వయం. స భవాన్ సుహృదాం వై నః శ్రేయాన్ శ్రేయశ్చికీర్షయా జిజ్ఞాసార్థం పాండవానాం గచ్ఛస్వ త్వం గజాహ్వయం. సహ అట్టి వ్యక్తి భవాన్ నీవు సుహృదాం బంధువులలో వై నిక్కముగా నహ మా యొక్క శ్రేయాన్ శ్రేష్ఠుడవు శ్రేయ వారికి శ్రేయస్సును చికీర్షయ కలుగజేయగోరి జిజ్ఞాస విచారణ అర్థం నిమిత్తము పాండవానాం పాండుతనను గురించిన గచ్చస్వాం వెడలుము త్వం నీవు గజ అహ్వయం కురువంశ రాజధానియగు హస్తినాపురమునకు. భావము భాష్యం వివరించండి శిష్యులైన పూజ్యశ్రీ అభయచరణారవింద భక్తివేంద్ర స్వామి శిల ప్రభుపాద. భావము నీవు నా బంధువులలో శ్రేష్ఠుడవు కనుక హస్తినాపురమునకు వెడలి పాండవుల శ్రేయోభిలాషిగా వారెట్లు జీవించున్నారో తెలుసుకునవలసినది. భాష్యము నీవు వెడలుము అండి ఆజ్ఞార్థకమును సంస్కృతంలో గచ్చస్వ లేదా గచ్చ అని పలుకోవచ్చును. కనుక గచ్చ అన్న పదమును అనుసరించినట్టి స్వ అన్న పదమును సంబోధనార్థకముగా స్వీకరింపవచ్చును. శ్రీకృష్ణుడు అక్రూరుని మావాడవు అని సంబోధించినట్లు అది సూచించును. పిల్లతండ్రితో శ్రీకృష్ణుని గల సన్నిహిత సంబంధములో అది చెప్పబడినది. 31వ శ్లోకం. నహ్య మయాని తీర్థాని నదేవ మృచ్చిలామయాః తే పునర్యుకాలేన దర్శనాదేవ సాధవః. భావము పవిత్ర నదులను కూడినట్టి తీర్థస్థానములు ఉన్నవనుటను మట్టి శిలామయములగు అర్చా విగ్రహ రూపములలో దేవతలు ముందుననుటను ఎవరనూ కాదనలేరు. కాని అవి ఆత్మను దీర్ఘకాలం పిమ్మటయే పవిత్రమనొచ్చును. కాగా సాధు మహాత్ములు దర్శన మాత్రమే పవిత్రమనొచ్చగలరు. పితర్యు పరతే బాలాః సహ మాత్ర సుదుఃఖితాః ఆనితా స్వపురం రాజ్ఞా వసంత ఇతి సుశ్రుమ. ఈ శ్లోకం 33. తండ్రి మరణించినంతటా దుఃఖితయగు తల్లితో పాటు బాలురగు పాండవులను ధృతరాష్ట్రుడు రాజధానికి తీసుకుని వచ్చిననియు ఇప్పుడు వారచడనే నివసించుచున్నారనియు నేను వినియుంటిని. 34. తేషు రాజాంబికా పుత్రో భ్రాతృపుత్రేషు దీనదీహ సమోన వర్తతే నూనం దుష్పుత్ర వశగోందదుక్. దుర్బల బుద్ధి కలిగినట్టి అంబికాసుడగు ధృతరాష్ట్రుడు నిజముగా తన దుష్టపుత్రులకు వశుడయున్నాడు. కనుక ఆ అందరాజు తన సోదరుని పుత్రులయడ చక్కగా వ్యవహరించటలేదు. 35. గచ్చ జానీహి తద్వృత్తం అధునా సద్వసాధువా విజ్ఞయా తద్విదాస్యామో యథాసం సుహృదం భవేత్. కనుక నీవు వెడలి ధృతరాష్ట్రుడు సక్రముగా వ్యవహరించున్నాడో లేదో తెలుసుకును. అది తెలిసినంతటా నేను మా బంధువుల సహాయమునకు అవసరముగా ఏర్పాటును చేయగలను. 7. ఇత్యక్రూరం సమాధిశ్చ భగవాన్ హరిరీశ్వరః సంకర్షణోద్దావాభ్యాం వైతతః స్వభనం యయౌ. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా అక్రూరునికి పూర్తిగా ఆదేశించిన వాడై దేవదేవుడగు హరి పిదప సంకర్షణ ఉద్ధవులతో గుడి తన నిలయమునకు పోయెను. శ్రీమద్ భాగవతనందలి శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపచేయుట అను దశమస్కందంలోని 48 అధ్యాయమునకు కృష్ణ కృపా శ్రీమూర్తి శీల అభయచరణానంద భక్తి స్వామి రూపాల వారి వినమ్య వినమ్ర శిష్య పండితమ భాష్యం సమాప్తం. దయచేసి ప్రణామంత్రం చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయం చక్షురుమీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ మా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి మనసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 3వ భాగం 48 శ్రీకృష్ణుడు తన భక్తులు ఆనందింపజేయుట అనే అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు చర్చిస్తున్నాం. ఈ శ్లోకాల్లో దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుని కీర్తిస్తున్నాడు. ఇంతకు ముందు మనం చర్చించాం, తెలుసుకున్నాం అక్రూరుడు ఏ విధంగా భగవంతుని కీర్తించాడు అనే విషయం గురించి మనం చాలా తరగతుల్లో మనం విన్నాం. మనం అక్రూరుని యొక్క స్తుతి కీర్తించడం ద్వారా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, ఉద్ధవుడు ముగ్గురు ఎంతగానో సంతోషించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుని గురించి కీర్తిస్తున్నాడు. ఏమంటే అక్రూరుడు సహజంగానే తనకు వరుసకు పినతండ్రి అవుతాడు. అందువల్ల భగవంతుడు తెలియజేస్తున్నాడు, మేము మీ పిల్లల్లో ఒకరము కాబట్టి మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత కూడా మీ ఉంది అని తెలియజేస్తూ, మీరు కూడా మాకు గురు సమానులు అని భగవంతుడు కీర్తిస్తున్నాడు. అక్రూరుణ్ణి రక్షణ పోషణ ఎంత కూడా నీ దయపై ఆధారపడి ఉంది, మేము ఈ పుత్రుల వంటి వారము అని చెప్పేసి భగవంతుడు అక్రూరుణ్ణి కీర్తిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవతల కంటే కూడా గొప్ప స్థానంలో ఉన్నావు అనే విషయాన్ని కృష్ణుడు అక్రూరుణ్ణి కీర్తిస్తున్నాడు. ఏ విధంగా అంటే దానికి ఒక వివరణ భగవంతుడు ఇస్తున్నాడు. దేవతను పూజిస్తే, ఏ దేవతని ఆరాధిస్తే ఆ దేవుడు వాళ్ళ తగినటి ఫలితాన్ని మాత్రం ఇస్తారు. అది కూడా చాలా దీర్ఘకాలికంగా చేసినటువంటి పూజల యొక్క ఫలితంగా వాళ్ళు దేవతలు అలాంటి ఫలితాన్ని ఇస్తారు చెప్తూ అక్రూరుణ్ణి కీర్తిస్తూ ఋషులు తర్వాత భక్తులు వాళ్ళు సహజంగానే అపారమైన కృపను ఇస్తారు. కేవలం వాళ్ళ దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే వాళ్ళ పవిత్రమై భగవద్ధామని చేరుకోగలరు అనే విషయం ఇక్కడ ప్రస్తావనకు వచ్చిందన్నమాట. దానికి కూడా ఒక ఉదాహరణ ఇస్తూ, ఈ పవిత్ర నదులు తర్వాత తీర్థస్థానాలు వీరన్నింటిలో స్నానం చేయడం వల్ల కానీ, లేదా మట్టితో చేసిన విగ్రహాలు కానీ, లేదా శిలా రూపకం విగ్రహాలు కానీ పూజించి తర్వాత చాలా దీర్ఘకాలిక స్నానం తర్వాత మనం పవిత్రమవుతాం. కానీ ఓ సాధు మహాత్మ, కేవలం నీ దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే మేము పవిత్రం కాగలము అనే విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని దీన్ని బట్టి అక్రూరుడు యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా భగవంతుడు కూడా తనకు కార్యాన్ని ఏ విధంగా నెరవేర్చుకుంటారు అనేది కూడా మనం గమనించాలి. ఇంతకుముందు తన అత్యంత ప్రేమ నుండి భక్తులకు గోపికలకు సందేశాన్ని తన యొక్క సందేశాన్ని పంపించడం కోసం ఉద్ధవుని ఎంపిక చేసుకున్నాడు. తన అంతరంగిక స్నేహితులంటి ఉద్ధవుని, అప్పుడు ఉద్ధవుని యొక్క గొప్ప లక్షణాన్ని మనం చర్చించుకున్నాం. అతను ఈ ఏదైనా కొట్లాడలు కానీ వచ్చినప్పుడు దాన్ని చక్కగా విడదీయడంలో గొప్ప నేర్పరి అని, చాలా బుద్ధి కుశలడని చెప్పేసి, ఈ ఓదార్పు చేయడంలో గొప్ప నిపుణుడని, ఈ విధంగా చాలా లక్షణం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న తర్వాత అలాంటి భక్తుణ్ణి తన యొక్క ముఖ్యమైన సేవలో నియుక్తం చేసేటప్పుడు ఆయన భగవంతుడిగా అన్ని సమయంలో ఆజ్ఞాపించగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ భగవంతుని యొక్క ప్రవర్తన చూసినట్టయితే ఉద్ధవుని యొక్క చేతిని తీసుకొని ఓ సౌమ్యుడా అని అతను కీర్తిస్తూ చాలా సౌమ్యంగా తనకి ఇవ్వవలసిన సేవను గురించి చెప్తామన్నమాట. ఈ విషయాన్ని ప్రభు చక్కగా తెలియజేస్తూ మనం కూడా తోటి భక్తులతో వాళ్ళు భగవస్థానుడి సేవల్ని చేయించేటప్పుడు, ఈ విధంగా భగవంతుడి విధంగా చేసేటప్పుడు మనం ఎంత జాగరూకతతో చేయించాలి అనేది ఆచరణపూర్వకంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు. భగవంతుని యొక్క సేవలను నిమగ్నం చేసేటప్పుడు అదేవిధంగా చాలా సున్నితంగా వాళ్ళ యొక్క హృదయాన్ని కలత పెట్టకుండా వాళ్ళు భగవంతుని యొక్క సేవలను నిమగ్నం చేయాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ అక్రూరుణ్ణి విషయంలో కూడా ఇంకొక ప్రధాన ఉద్దేశం ఉందన్నమాట. భగవంతుని యొక్క హృదయం ఇప్పుడు ఏంటంటే హస్తినాపురంలో ఉన్నటువంటి పాండవులు తర్వాత భర్తను కోల్పోయినటువంటి కుంతిదేవి పట్ల పట్టించుకుంటున్నాడు. ఈజ్ కేరింగ్ ఫర్ ద పాండవాస్, కేరింగ్ ఫర్ హిస్ డివోటీస్, డివోటీ కేరింగ్. సో భగవంతుడు తన నివేదికను తెలుసుకోవాలనుకుంటున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి. సో దీన్ని గుర్తుంచుకొని ఏ విధంగా అక్రూరుణ్ణి సేవలో నియుక్తం చేస్తున్నారనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఏ విధంగా అక్రూరుణ్ణి కీర్తించి అతని లక్షణాన్ని కీర్తించి దీన్ని ఈ సేవని చేసి పెట్టని చెప్పేసి భగవంతుడు అక్రూరుణ్ణి తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏదైతే భగవంతుడు ఇస్తున్నాడు సేవలు, చాలా ప్రధానమైన సేవలు ఇవన్నీ కూడా. భక్తి సేవల్లోనే పరమోత్కృష్టమైనటువంటి భగవద్భక్తులు ఓపికలు. వాళ్ళని కేర్ తీసుకోవడం కోసం, వాళ్ళని పట్టించుకోవడం కోసం, వాళ్ళ హృదయాలు ఎలాంటి విధంగా కలిసి పెట్టుకుండడం కోసం ఎలాంటి వాళ్ళని ఎంపిక చేయాలి? రోహిణీమాత కృష్ణ మేరకు నీ ప్రత్యక్షంగా వెళ్ళినట్టయితే అది ప్రస్తుతం సమస్యలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి తన విశ్వాసపాత్ర వంటి మీ యొక్క పదిని పంపించమన్నప్పుడు ఎంపిక చేసుకున్న ప్రతినిధి ఉద్ధవుడు. ఆ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే వ్యక్తి తనని గుర్తించినప్పుడు ఏ విధంగా వాళ్ళని సేవలు ఇస్తున్నాడు, అకురుని ఏ విధంగా సేవలు పంపుతున్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత భగవన్ చెప్తున్నటువంటి విషయం మనం గమనించినట్టయితే అకురుడు కూడా భగవంతుని యొక్క హృదయాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాడు. ఇది భక్తుల వంటి గొప్పతనం. భగవంతుడు ఏదైతే ఆశిస్తాడో దాన్ని చక్కగా తెలిసి ఉండాలి. అందుకే గురువు విషయంలో చాలా దక్షత కలిగి ఉంటాడు. గురువు యొక్క ప్రధాన బాధ్యత వచ్చేసి, ప్రధాన పట్టింపు వచ్చేసి భగవంతుని హృదయాన్ని చక్కగా అవగతం చేసుకుంటాడు. కాబట్టి అతను ఏ విధంగా సంతృప్తి పరచాలి అనే విషయం పైన ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఉదాహరణకి మన ప్రభువాలు చూసినట్టయితే భగవానికి హృదయం ఏంటి భగవతిలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ముఖ్య సందేశాన్ని తెలియజేస్తున్నాడు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేషు విదాసతి భక్తిమై పరాంకృత్వ మామే వైశ్యత్య సంశయ. ఆ శ్లోకంలో భగవానికి హృదయం అంత తెలుసుకోవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో జీవులు ఎంతోమంది దుఃఖిస్తున్నారు, భగవత్ సంబంధానికి దూరమై ఉన్నారు. భగవంతుని బోధించడానికి, భాగవతం ఇవ్వడానికి వచ్చిన భగవంతుడు వచ్చిన గల ముఖ్య కారణం కూడా అదే. ఈ జ్ఞానం ఇవ్వడం ద్వారా జీవులు తనతో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పెంపొందించుకుంటారు అనే ఉద్దేశంతో. అందువల్ల గురువు ఈ విషయం చక్కగా అవగతం చేసుకుంటాడు. కృష్ణుని యొక్క హృదయం చక్కగా తెలుసుకున్నవాడు కాబట్టి కృష్ణు యొక్క భావన ఏంటి, విధంగా దుఃఖిస్తున్న వాళ్ళని తిరిగి తన ధామాన్ని తీసుకోవాలి. అప్పుడు చేయడానికి అతి ముఖ్యమైన కార్యం ఏంటి, మన సహజంగానే మన మనలో భక్తి భగవద్భక్తి నిగుణమై ఉంది. మనం ఈ భౌతిక వంటి సంసర్గం వల్ల మన సంబంధాన్ని మర్చిపోయి ఉన్నాం, మన ధర్మాన్ని మర్చిపోయి ఉన్నాం. మనం ఆ ధర్మాన్ని గుర్తు చేసేవాళ్ళు కావాలి. బోధగతంలో ప్రభువారు చాలా చక్కగా తెలియజేశారు, సనాతన ధర్మం, మన జీవుని యొక్క సనాతన ధర్మం ఏంటి, భగవాని యొక్క సేవ చేయడం. ఏ విధంగా అయితే ద్రవత్వ నీటిలో నుండి ద్రవత్వాన్ని వేరు చేయలేము, నిప్పులో నుండి వేడిని వేరు చేయలేము, అదేవిధంగా జీవుల్లో నుండి సనాతన ధర్మం, జీవుల్లో నుండి స్వరూపం ఏంటంటే భగవాని యొక్క సేవ చేయడం, అది మనం మర్చిపోయినా మనం. ఆ ధర్మాన్ని మనం పాటించినప్పుడు తిరిగి మనం ఆనంద భాగులం కాగలము అనే విషయాన్ని ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే మనం కోల్పోయిన సంబంధంతో గురువు తెలుసు, పరమ గురువు ఆ మనం బోధిస్తున్నాడు. అది మనం పాటించినట్టయితే మన జీవితంలో చక్కగా ఉండగలం. ఇప్పుడు అక్రూరుడు భగవాన్ యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు. ఎందుకు ఈ ధరిత్రి మీద అవతరించాడో అది కారణం తెలిసింది. ఇంతకుముందు శ్లోకాలు మనం గమనించినట్టయితే స్వయంగా కృష్ణమలదాములు మీరు ఆది దేవతల ఆది దేవతలు అయినారు, మీరు ఈ భూభారాన్ని తగ్గించడం కోసమే మీరు అవతరించి ఉన్నారు, ప్రత్యేకించి యదువంశాలను అవతరించి మిగిలిన దానవ రాజులందరినీ కూడా వాళ్ళు సంహరించి యదువంశ కీర్తిని చడడం కోసం మీరు ఈ ధరిత్రి మీద అవతరించారు అని చెప్పేసి అక్రూరుడు కీర్తిస్తాడు. మనం 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు భగవాని యొక్క అవతార ప్రయోజనం, అందరూ తెలిసే ఉంటాయి శ్లోకాలు ఇవి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని చక్కగా గుర్తించాడు అక్రూరుడు. ఈ ప్రయోజనార్థమై ఆచరించాడు, భూభారం తగ్గించడం కోసం ఆచరించాడు కృష్ణ బలరాములు. ఇప్పుడు తన వంతు ఏం ఆశిస్తున్నాడు ఆ సేవ చేయడానికి కూడా అక్రుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఈ విషయంలో భగవంతుడు పూర్తిగా అతను కీర్తించి సంతృప్తిపరిచాడు. ఇప్పుడు భగవంతుడు ఆయన కీర్తిస్తున్నాడు. 3 రకాల ప్రయోజనాల కోసం భగవంతుడు ధరిత్రి మీద అవతరిస్తుంటారు. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించడం కోసం, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళని రక్షించడం కోసం, అది మొట్టమొదటి ప్రధాన కర్తవ్యం. ఆ తర్వాత దుష్టుని శిక్షించడం, ఆ తర్వాత ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. ఏంటి ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే, మనం ఈ కోల్పోయిన సంబంధాన్ని తిరిగి తెలియజెప్పడం కోసం. అందుకే తర్వాత కాలంలో ఈ భగవత గ్రంథాన్ని స్వయంగా తెలియజేశారు, తర్వాత భాగవత జ్ఞానాన్ని కూడా మనకిచ్చారు. ఇది భగవంతుడు చేసినటువంటి ప్రధాన విషయం. భగవంతుడు తెలియజేస్తూ ఇదేంటి, గొప్ప సాధువు నీవు, ఋషి సమానులు. ఈ ఋషులు ఏం చేస్తారంటే, వాళ్ళు సహజంగానే జాలి కలిగి ఉంటారు. వాళ్ళ దేవతలంటే చాలా దీర్ఘకాలంగా సేవ చేస్తే, పూజిస్తే వచ్చే ఫలితాన్ని భక్తులు సులభంగా, కరుణామయులు ఉండడం వల్ల సులభంగా వాళ్ళ దర్శనం మాత్రం చేత అన్ని సర్వసిద్ధులు పొందగలరు. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్ అనే భాగవతాన్ని మనకు తెలిసే ఉంది. అది సాధువుల్ని దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే గొప్ప ఫలితం. దాన్ని భగవంతుడు కూడా కీర్తిస్తున్నాడు ఈ విషయాన్ని. ఇంకేం తెలియజేస్తున్నాడంటే, ఎవరైతే నీ యొక్క నామాన్ని జపిస్తున్నారో వాళ్ళు ఎంతటి హీనకులంలో జన్మించినప్పటికీ కూడా వాళ్ళు గొప్ప ఆరాధ్యనీయులు, పూజనీయులు. అంతేకాకుండా వారు ఇంతకు ముందు జన్మల్లోనే వాళ్ళు అన్ని రకాల తపస్సు ఆశించిన వాళ్ళు, సమస్త తీర్థాలని వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు అయి ఉన్నారు అని తెలియజేశారన్నమాట. దీనికి శ్రీమద్ భాగవతంలో 3:33 తన చక్కటి శ్లోకాన్ని శ్రీమద్ భాగవతం వివరించి ఉంది. మనం గుర్తుంచుకోవాల్సిన శ్లోకం అది. అహోబత శుభతోతో గరియాన్ యజిహ్వగ్రే వర్తతే నామతుభ్యం తేపుస్తపస్తే జుహువు సన్నురారాధ్య బ్రహ్మానుచూర్నామ గృహణంతి ఏతే. హే ప్రభు, నీ పవిత్ర నామను కీర్తించేవారు చండాలుడు, స్వర్గవాసం భుంచేవాడంటే కూడా అటు వంశంలో అధవంశంలో జన్మించినను అత్యున్నత ఆత్మానుభవ స్థాయిలో ఉన్నట్టి వారు. అట్టివారు వేదజ్ఞానం ప్రకారం సర్వవిధములైన యజ్ఞములను, తపస్సును ఆచరించినట్టు వారే సమస్త పుణ్యతీర్థంలో స్నానమాచరించి వేదవాంగ్మైన పలుమార్లు అధ్యయనం చేసినట్టు వారి అట్టివాడి ఆర్యవంశంలో ఉత్తముడని పరిగణింపబడను. విధంగా హీనవంశంలో జన్మించిన వాళ్లే ఇంత స్థితిలో కీర్తించబడుతున్నప్పుడు అక్రుడు స్వయంగా భగవంతునితో సేవ చేస్తున్నాడు, వాళ్ళ సేవల ద్వారా పూర్తిగా సంతృప్తి పరిచాడు. అతని యొక్క స్థాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో భగవన్ యొక్క ఈ మాటల ప్రకారం మన భావత నుంచి ఒక చరిత్రను మనం గుర్తించుకోవచ్చు. ఏ విధంగా అంబరీష్ మహారాజు యొక్క సోదరుడు పాపిరాజు కేవలం ఈ సాధు మహాత్ములను దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే విధంగా వైకుంఠవాసం చేరుకున్నాడు అనేది మనం ఒకసారి గుర్తించుకున్నాం. అంబరీష్ మహారాజు మనకు తెలుసు, ఆయన ఈ 9 నవీన భక్తి విధానాలని సంపూర్ణంగా ఆచరణంటి భక్తుడు. మందిరాన్ని శుభ్రపరచడం కావచ్చు, స్వామివారిని దర్శించుకోవడం కావచ్చు, ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కూడా భగవాన్ యొక్క సేవలో నిగ్నం చేశారు. మందికి రావడం ద్వారా ఈ పాదాలని, తర్వాత వాసన చూడడం ద్వారా పుష్పాలని, భగవత్ ప్రసాదం తీసుకోవడం ద్వారా, భగవాన్ యొక్క నామాన్ని జపించడం ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, విధంగా ప్రతి ఒక్క అంగాన్ని కూడా భగవాన్ యొక్క సేవలో నిమగ్నం చేసి అటువంటి గొప్ప భగవద్భక్తుడు అంబరీష్ మహారాజు. అలాంటి మహాభక్తుడికి ఒక దుష్టుడైనటువంటి పాపి అనంటి సోదరుడు ఉన్నాడు, అతని పేరు పాపిరాజు అనమాట. ఈ పాపిరాజు యొక్క ప్రవర్తన చూసి జాలిపడి అంబరీష్ మహారాజు ఏ విధంగా అతను ధరించాలని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో ఒకసారి దేవర్షి నారదుల వారు తన అంతఃపురం రావడం జరుగుతుంది. దేవర్షి నారదుల వారిని పూర్తిగా సంతృప్తిపరిచిన తర్వాత ఎంతగానో సంతోషించి సహజంగానే భక్తులు కృపామయులు ఉంటారు, వాళ్ళు చాలా విలువైంది, ఎప్పుడు కూడా బహుమానంగా ఇవ్వాలనుకుంటారు. అంబరీష్ మహారాజు యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఎంతో సంతోషించి నేను వరం కావాలని కోరుకోమంటారు. నాకు ఎలాంటి వరం అవసరం లేదు, కానీ మీ పైన మా పైన దయవంచి మా సోదరుడు ఎంతో పాపవర్తనుడై జీవిస్తున్నాడు, అతన్ని దయచేసి ఉద్ధరించి అనుగ్రహించండి అని చెప్పేసి దేవుడు నాద వారికి విన్నవించుకుంటారు. సో నాద మహర్షి అతను వంటి భవంతులకు వెళ్ళి చూసేసరికి పూర్తిగా మధ్యాహ్నం సేవిస్తూ పూర్తిగా మత్తులో ఉంటాడు. ఎప్పుడైతే దేవర్షి నాదవ తరసపడతారో చాలా దుర్భాషలాడుతూ అతన్ని అవమానపరుస్తాడు. ఇది రాకుండా ప్రదేశానికి వచ్చామని చెప్పేసి చాలా హేళనంగా మాట్లాడడం చేస్తాడు. సహజంగానే ఎప్పుడైతే పాపవర్తనై ఉంటారో సో ధార్మికంగా జీవించే ధార్మికంగా ఉన్న వ్యక్తుల్ని గౌరవించే స్వభావం వాళ్ళలో ఉండదు. అందుకే మను ధర్మశాస్త్రం ప్రకారం అర్హులైన వాళ్ళని గౌరవించడం చాలా ముఖ్యమని చెప్పేసి చెప్తుందన్నమాట. మనకేం చెప్తుందంటే ఆ ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే మనం అర్హులైన వాళ్ళని మనం గౌరవిస్తామో అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆయుష్షు తర్వాత వాళ్ళు అన్ని విధాలా వాళ్ళు కూడా గౌరవించబడతారని చెప్పేసి మనకు మను ధర్మశాస్త్రం చేస్తుంది. అలా అగౌరవపరిచినట్టయితే వాళ్ళు కూడా ఖండించబడతారని చెప్పేసి మనకు తెలియజేస్తుంది అనమాట. కానీ సహజంగానే అతను ధ్యాని కలిగి ఉండడం వల్ల ఈ పాపిరాజు పట్ల, ఎందుకంటే అతని యొక్క సోదరుని యొక్క విజ్ఞత మేరకు తప్పకుండా అతన్ని ఆశ్రయించాలనుకున్నాడు. అప్పుడు అతను వినేస్తులో లేడు కాబట్టి అయినప్పటికీ ఆశలో ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఓ పాపిరాజా, నీ యొక్క ప్రవర్తన వల్ల నీ యొక్క పాప జీవనం వల్ల నువ్వు తప్పకుండా సందేహం లేకుండా నువ్వు ఖచ్చితంగా నరకాన్ని చేరుకుంటావు. కానీ నేను చేసే ముఖ్యమైన విన్నపం ఏంటంటే వాళ్ళు తప్పకుండా నీకు ఒక ప్రశ్న వేస్తారు, నీకేదో చివరి కోరిక ఉందా అని చెప్పేసి. మనం కూడా చూస్తుంటాం ఎవరు తీసే ముందు లేదా శిక్షించే ముందు నీకేమైనా కోరికలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అడతారనమాట ఈ కోర్టుల్లో. ఇది ఏది చివరి కోరిక తెలియజేస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు తీరుస్తారు. అది నరకలోకంలో కూడా శిక్షని పూర్తిగా అమలు చేసే ముందు వాళ్ళ కోరికల్ని అడతారనమాట. అట్లా చివరి నిమిషంలో అతను గుర్తొస్తుంది నారదు వారు చెప్పినట్టు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లవమాత్ర సాధు సంఘం చేత ఎలాంటి ఫలితాన్ని మానవుడు పొందుతాడు అని. ఈ ప్రశ్న అయ్యేసరికి ఈ ప్రశ్నకి మహాజను వంటి యమధర్మరాజు దగ్గర సంబంధం సంపూర్ణంగా దొరకలేకుండా పోతుంది. అందువల్ల ఈ సందేహ నివృత్తి కోసం మరొక మహాజను వంటి స్వయంభూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మనం కూడా ఈ పదం మనం పాటించాలి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మనకైనా సందేహాన్ని నివృత్తి చేయలేని పక్షంలో మరొక ఉన్నతమైన వైష్ణవం సంప్రదించి దాన్ని నివృత్తి చేసుకోవడం అది సరైన మార్గం అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. సో మహాజను వంటి యమధర్మరాజు ఇది పాపరాజుని తీసుకుని బ్రహ్మలోకం వెళ్ళి ఆ మహాజను వంటి బ్రహ్మని అడిగినట్టయితే ఈ విషయాన్ని నా కూడా సంపూర్ణంగా వివరణ ఇవ్వలేను, దీన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మరొక ఆ మహాజన్ దగ్గర తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకో మహాజన్ దగ్గరికి వెళ్తారు శివుడి దగ్గరికి. సో శివుడు కూడా నేను సంపూర్ణంగా వివరించలేను ఈ సాధు సంఘం లవమాత్రం సాధన సంఘం వల్ల పొందే మహాఫలితం ఏంటో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ పాపిరాజు మహాజను అంటే యమధర్మరాజుని గత బ్రహ్మదేవుని దర్శనం చేసుకున్నాడు, ఇప్పుడు శివభగవాన్ని కూడా దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నేరుగా వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠం చేరుకుని దయచేసి ఈ ప్రశ్నని వివరించండి అని దేవదేవుని విష్ణుదేవుని అడగడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి సమాధానాన్ని చాలా సులభంగా తేల్చేస్తారు. ఓ యమరాజా, నీ యొక్క లోకానికి నీ వెళ్ళవచ్చు. బ్రహ్మదేవ, నీ యొక్క బ్రహ్మలోకాన్ని వెళ్ళిపో. ఓ శివ, నీ వచ్చేసి నీ యొక్క కైలాసాన్ని వెళ్ళిపో, ఇతను మాత్రం ఇక్కడ వదిలేసాయని చెప్పి చెప్తానమాట. సో అర్థమైంది ఏంటంటే ఈ ఇంతమంది మహాజనకి దర్శనం వల్ల అతను పొందిన ఫలితం ఏంటంటే వైకుంఠధామాన్ని చేరుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని భగవంతుడు ప్రత్యక్షంగా అక్రుణ్ణి అదే విధంగా కీర్తిస్తున్నాడు. సాధు మహాత్ములు దర్శనం మాత్రం చేతనే ఈ సర్వ ఫలితం అనర్చగలరు, సర్వసిద్ధులు చెందుతాయనే విషయాన్ని మరొకసారి తన యొక్క లీల ద్వారా ఇంకోసారి భగవంతుడే చూపిస్తున్నామాట. ఇది భగవద్భక్తుల్ని దర్శనం చేసుకునే అంటే వచ్చే గొప్ప పుణ్యం అన్నమాట, గొప్ప సుకృతి. వాళ్ళు కేవలం ఈ పవిత్ర వైష్ణవుల్ని దర్శనం చేసుకున్న మాత్రాన్నే వాళ్ళు వైకుంఠ ధామానికి భగవద్ధామాన్ని చేరుకుంటారనే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విధంగా కీర్తించిన తర్వాత ఇప్పుడు తన యొక్క ప్రధానమైన కార్యాన్ని అక్రూరుడు తెలియజేస్తున్నాడు. ఏంటి తన ప్రధానమైన కార్యక్రమం అంటే విధంగా తెలియజేస్తున్నమాట, నీవు నా బంధువుల్లో శ్రేష్ఠుడు కనుక హస్తినాపురం విడలి పాండవుల శ్రేయోభిలాషగా వారెట్లు జీవించున్నారో తెలుసుకోవలసింది. అతను ఈజ్ కేరింగ్ ఫర్ అ డివోటీ, డివోటీ కేరింగ్. సో భగవంతుడు ప్రత్యక్షంగా తన యొక్క అత్యంత ఆప్తులంటి పాండవుల్ని, కుంతిదేవతని, కుంతిదేవిని వాళ్ళ గురించి పట్టించుకుని నిమిత్తమై అక్రూరుణ్ణి వాళ్ళ శ్రేయోభిలాషగా వెళ్ళి అక్కడి తెలుసుకుని వచ్చి ఆ నివేదికను సమర్పించమని చెప్పేసి అక్రూరుణ్ణి పంపిస్తున్నారన్నమాట. ఇంతకుముందు ఏదైతే ఉద్ధవుని పంపించారో ముఖ్యమైన సేవనివర్తం చాలా చక్కగా నివర్తించారు. వెళ్ళారు, అక్కడ పలు మాసాలు బృందంలో ఉండి వాళ్ళ యొక్క శోక తప్తులైనటువంటి గోపికల్ని పూర్తిగా వాళ్ళని ఆ శోక నుంచి వాళ్ళని తొలగించి కృష్ణుడికి సందేశాన్ని తెలియచేసి ఆ తర్వాత తీసుకుని వచ్చి సందేశాన్ని కృష్ణుడికి, బలరాముడికి, తర్వాత అందరికీ ఆ వృందావన వాసుల యొక్క మనోభావాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ సుందరి చెందుతారు. ఇప్పుడు అక్రూరుణ్ణి పురమాయిస్తున్నానమాట. ఎలా ఉంది వాళ్ళ యొక్క పరిస్థితి? తప్పకుండా ఈ దుర్యోధన దుష్టుడంటే దుర్యోధన యొక్క పన్నాగాలు ఏ విధంగా ఉన్నాయంటే, తప్పకుండా పాండవ కుమారుంటి ఈ పాండవుల్ని వాళ్ళు కష్టాన్ని కలిగించాలనే వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఇలాంటి దుర్బల బుద్ధిగానంటి ఈ ధృతరాష్ట్రుడు యొక్క వాస్తవ పరిస్థితి ఏంటి? ఆ నివేదిక ప్రకారం మనం ఏ విధంగా పాండవులు మన సహాయం చేయాలి అనే విషయాన్ని భగవంతుడు అక్రూరుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సహజంగా అతను పూర్తిగా దుర్యోధన చేత ప్రేరితుడై తాను కూడా ఈ పుత్రరామం చేత ఈవెన్ పాండు సుతుల నుండి ఈ పంచపాండవుల్ని, కుంతిమాత సహా వాళ్ళు సంబంధించడానికి కూడా వెనకాడలేదన్నమాట. మనం తెలిసిన తర్వాత ఈ అధ్యాయంలో వస్తుంది, ఈ లక్క గృహంలో ఉంచి ఈ చంపే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా క్రూరత్వంతో వాళ్ళు సిద్ధం చేస్తారు. వీళ్ళ మనోభావాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసు ఎవరు విదురుడికి. అన్ని సమయంలో కూడా కంటికి రెప్పలాగా పాండవులు కాపాడుతున్నారన్నమాట. సో భవన యొక్క ఏర్పాటు చాలా చక్కగా ఉంటుంది. మన రామాయణం చూసినట్టయితే ఇంకా దుష్టుల దగ్గర కూడా ఒక్కొక్క మహాభక్తుని పెట్టాడనమాట. రామాయణంలో ఈ రావణ కుంభకర్ణుల మధ్యలో ఏ విధంగా విభూషణ్ ఉంచాడు, ఈ విధంగా భయంకర వంటి అకృత్యాలు చేసే ఈ కంసుని మధ్యలో కూడా ఒక అక్రూరుని మహాభక్తుని ఏ విధంగా పెట్టాడు. అదేవిధంగా ఈ దుష్ట బుద్ధి ఉన్నటువంటి ఈ దుష్ట చతుష్టాల నుండి ఈ కౌరవ సంఘంలో ఈ విదురు లాంటి మహాభక్తుని కూడా గురించి వాళ్ళు ఏదైనా తన భక్తుల్ని తన ధార్మికాలను నిర్పిస్తుంటాడో మనం గమనించచ్చు అనమాట. భగవంతుడు ఎప్పుడు చాలా చక్కగా నిర్వహిస్తుంటాడు ఈ విషయంలో. సో విదురుడు అంతా కూడా తర్వాత అర్థం మనకు తెలుస్తుంది. విదురుడు అన్ని కూడా ఈ విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత హస్తినాపురానికి దాదాపు కొన్ని నెలల దాకా అక్కడ ఉండి వాస్తవ విషయం ఏంటి, ఈ విధంగా ధృతరాష్ట్రం యొక్క వైఖరి ఏంటి, ఇవన్నీ చక్కగా విధుని ద్వారా తెలుసుకొని, కుంతిదేవి ద్వారా తెలుసుకొని వాళ్ళు తిరిగి వచ్చి నివేదికను పంపించే విషయం తర్వాత అధ్యయనంలో వస్తుంది. తర్వాత కుంతి మహారాణి కూడా ఆ కుష్ఠమాలను మనం గుర్తుంచుకున్నారా అనే విషయాన్ని కూడా ఆడడం జరుగుతుంది. ఆ సమయంలో కూడా కృష్ణ యొక్క నామాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కుంతి మహారాణి మహాభక్తురాలు. మనం కూడా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి కుంతి మహారాణి ప్రార్థనని ప్రతిరోజు వినిపిస్తానని కూడా మనం విని ఉన్నాం. ఆమె మహాభక్తి స్త్రీ అయినప్పటికీ కూడా ఆ కృష్ణ పట్ల ఎంతో ఆ దేవాలయం ఉన్న విషయం తెలుసు. అసమలకు కూడా బోన్ యొక్క నామాన్ని జపిస్తూ సో ఎప్పుడో వచ్చి కృష్ణ బలం వచ్చి మనం ఉదారిస్తారని చెప్పేసి విషయాన్ని అక్రూరుడికి తన నివేదిక తెలియజేస్తా అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, భక్తులుగా భగవాన్ యొక్క హృదయాన్ని తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించడం మనం ప్రధానంటి సారాంశంగా మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు తన భక్తుని సంతృప్తిపరచాలని చెప్పేసి భావిస్తాడు. అదే ఉత్సాహంతో భక్తులు కూడా భగవంతుని ఏ విధంగా సంతృప్తిపరచాలని చెప్పేసి అదే భావన కలిగి ఉంటారన్నమాట. సో భగవాన్ యొక్క హృదయం మనం తెలుసు కాబట్టి అతని యొక్క ఉద్యమంలో భాగంగా మనం సహకరించినట్లయితే మన జీవితం పరిపూర్ణత అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. శ్రీల ప్రభువుల యొక్క ప్రధాన ఉద్దేశం అదే. ఈ ఇస్కాన్ యొక్క సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఈ ప్రజలందరినీ కూడా జీవులందరినీ కూడా భగవాన్ యొక్క సేవలో నిమిత్తం చేయాలి, ఆ భగవంతుని అనుసంధానం చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇది భగవాన్ యొక్క ఉద్దేశం. ఈ విషయంలో మనం మన శక్తి మేరకు సహకరించినట్టయితే ఆ సంపూర్ణంగా దేవాదేవుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంపూర్ణ కృపని ప్రేమని మనం పొందగలం. తద్వారా మనం తిరిగి భగవద్ధమని చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకసారి పరమ పూజ్య శ్రీల దేవతాస్వామి గురు మహారాజు విషయం తెలియజేశారు అన్నమాట. సో భక్తుడు తన కృపాలు అయి ఉండాలి. అదే విధంగా ఉండాలంటే ఆధునిక పద్ధతులు తెలియజేస్తూ ఈచ్ వన్ మేక్ వన్, భక్తి ఋషిలో ఒక ప్రాగ్రహం కదా, ఈచ్ వన్ బ్రింగ్ వన్, ఈచ్ వన్ టీచ్ వన్ ఉంది. అదేవిధంగా ఈచ్ వన్ బ్రింగ్ వన్ అంటే కనీసం తన యొక్క జీవితంలో కనీసం ఒక్కరైనా సరే ఆ కృష్ణలో సంపూర్ణంగా నిమగ్నం చేసి మంచి భక్తుడిగా మార్చి అతను భగవద్ధం పంపించగలిగితే మన యొక్క జీవితం విజయవంతమైనట్టు అనే విషయాన్ని ప్రస్తావించామన్నమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సో పరమ గురువు గురువు యొక్క ఆదేశం మేరకు భగవన్ హృదయం అర్థం చేసుకుని తన అనుగుణంగా మనం ప్రవర్తించినట్టయితే మన జీవితం విజయవంతం అవుతుంది. ఏ విధంగా విజయవంతం అవుతుందంటే మనం తిరిగి మన భగవద్ధామని మనం చేరుకోవచ్చు. సో అదేవిధంగా మహాజన యొక్క అడుగులో మనం వెళ్తూ కేవలం వెళ్ళినప్పుడు మనొక్కరం వెళ్లకుండా ఇతన్ని కూడా బౌద్ధం తీసుకున్నట్లయితే అది ఆ బౌద్ధునికి గురికి చేసినటువంటి అతి గొప్ప సేవగా లెక్కించబడుతుందన్నమాట. ఇది ఈ అధ్యయనంలో తెలుసుకున్న ముఖ్యమంత్రి సారాంశాన్ని తెలియజేస్తాం. విధంగా భగవద్భక్తుల్ని తను ఏ విధంగా కుబ్జని తర్వాత అక్రూరుణ్ణి తర్వాత పాండవులు ఏ విధంగా సొంతపరచాలనేది యజ్ఞ ప్రధానంగా చర్చకొచ్చిందన్నమాట. ఈరోజు యోగిని ఏకాదశి, ఇది చాలా జస్ట్ క్లుప్తంగా ఉంది, జస్ట్ మీకు తెలియచేసి ఏకాదశి రోజు ఏకాదశి మాట తెలుసుకోవడం చాలా ప్రధానమైంది. ఈ యోగిని ఏకాదశి యొక్క మహత్యాన్ని యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ అడిగినప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, దాని యొక్క మహిమను గురించి శ్రీకృష్ణ భగవాన్ అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తూ ఈ యొక్క ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ఇది ఆ బ్రహ్మవేత్త పురాణంలో ఈ ఏకాదశి మహత్యం గురించి వివరించబడిందని తెలియజేస్తూ ఆ ధర్మరాజుకి యుధిష్ఠిర మహారాజుకి భగవంతుడు విధంగా తెలియజేస్తున్నమాట. ఈ యక్షలోకం అని ఉన్నది, అలోకపురి, ఇది ఈ ఉత్తర దిక్కులో తన తన దగ్గరలోనే ఉంటుంది యక్షలోకం. అక్కడ కుబేరుడు శివారాధన చేస్తుంటాడు. అతనికి ఇంకొక యక్ష హేమమాలి అనే ఒక తోటమాలి ఈ మానసరోవరం నుండి ఈ పద్మాలు తీసుకొచ్చి ఇస్తుంటారు. వాటిని కుబేరుడు శివారాధన చేస్తూ సంతృప్తిపరుస్తుంటారు అన్నమాట. ఈ విధంగా పూజ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇతనికి ఈ హేమమాలి అనే ఈ యక్షుడికి విశాలాక్షి అనే భార్య ఉంటుంది. ఆమె చాలా అందరంటే స్త్రీ అయ్యడం వల్ల అతను ఎక్కువ పట్ల ఆ స్త్రీకి మోహితులై ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆ పుష్పాలను తీసుకుని కుబేరుడికి ఇవ్వాల్సింది పోయి ఇంటి దగ్గరే ఉండిపోవడం వల్ల ఆ పూజకి సరైన సమయంలో పూజలు పూజకు అందించకుండా పోతాడు. దాపు ఒక 6 గంటల దాకా వేచి ఉండి పూజకు పూలు రాకపోయేసరికి చాలా కోపంగా మరొక సేవకుణ్ణి పంపి హేమవాలి యొక్క విషయం తెలుసుకోమని అడిగినప్పుడు ఆ హేమవాన్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఇంటి వద్దే ఉండి స్వామి కార్యం మర్చిపోయడం వల్ల తెలుసుకొని తర్వాత కుబేరుడు దగ్గర అతను హాజరుపరిచినప్పుడు కుబేరుడు ఎంతో కోపంగా ఉంటాడు. విషయం తెలుసుకుని శపిస్తామట, ఈ యొక్క శివాదనకు గొప్ప ఆటంకం కలిగించావు, అందువల్ల నీవు ఈ భూలోకంలో జన్మించి నీవు కుష్ఠవ్యాధితో నువ్వు బాధపడుతూ జీవించాలని చెప్పేసి చెప్పిస్తామాట. ఆ కుష్ఠవ్యాధితో జన్మ తీసుకుంటాడు, కుష్ఠవ్యాధితో ఈ భూలోకంలో అవతరిస్తాడు, అతను జన్మిస్తాడు. అతను ఈ పగటి సమయంలో ఆ తీవ్ర నుండి నొప్పి వల్ల ఎంతో బాధపడుతూ ఉంటాడు, రాత్రి సమయంలో నిద్ర రాకుండా అప్పుడు రాత్రి కూడా బాధపడుతూ ఉంటాడు. సో భార్య కూడా ఆ తోడుండి అతన్ని అనుసరిస్తుంటుంది. చివరికి ఈ దుఃఖాన్ని అతను తట్టుకోలేకుండా బాధపడుతున్న సమయంలో ఒకనొక సమయంలో ఆ మార్కండేయ ఋషి తటస్పడం జరుగుతుంది. ఈ హిమాలయ పర్వతంలో, హిమాలయ పర్వత సమీపంలో అతనికి ఆ ప్రణామం అర్పించి తన విషయాన్ని వినిపించినప్పుడు ఆయన అత్యంత కరుణతోటి ఈ వచ్చే ఏకాదశి జ్యేష్ఠమాసం వస్తుంది, ఏకాదశి ఏకాదశిని పాటించినట్లయితే నీ పాపానికి తొలగించబడుతుంది, తిరిగి నువ్వు లోకానికి వెళ్తావని చెప్పి చెప్తామాట. సో ఏకాదశిని పాటించి తిరిగి తన యొక్క సొంత లోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ఇష్టమ తెలియజేస్తూ ఎవరైతే ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు తిరిగి అన్ని పాపాలు తొలగించడమే కాకుండా తిరిగి వాళ్ళు అన్ని దుఃఖాల నుంచి విముక్తి చెందుతారు అనే విషయాన్ని ఆ యోగిని ఏకాదశి మహత్యంలో చెప్పబడింది అన్నమాట. ఇది ఆ యోగిని ఏకాదశి యొక్క మహత్యం. యథావిధిగా మనం ప్రతి ఏకాదశి రోజున 26 ఏకాదశిని చెప్పుకుంటాం మనం. ఎవరైతే ఈ 26 ఏకాదశిని పఠిస్తారో చెప్తారో ఏకాదశి పాటించిన వారికి సంవత్సరం పాటు పాటించినటువంటి మహాద్వాదశ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఏదైతే ఏకాదశిని పాటించలేదో వాళ్ళకి ఏకాదశి పాటించిన ఫలితాన్ని పొందుతారు. దయచేసి ఇక ఏకాదశి పని గట్టిగా చెప్పండి. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రదా ఏకాదశి, షట్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలిక ఏకాదశి, పాపమోచన ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. సుగంధరాశ్రమద్ భాగవతంకి శిల ప్రభుపాదకి జయ గౌతమ.